శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సచరిత్రం 5వ అధ్యాయం. పెళ్లివారితో కలిసి బావా తిరిగి శిరిడి వచ్చుట. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామం కలదు. అచ్చట ధనికుడకు మొహమ్మదీయుడు ఒకడు ఉండేవారు. అతని పేరు చాంద్ పాటిలు. ఔరంగాబాద్ వెళ్ళుచుండగా అతని గుర్రం తప్పిపోయింది. 2 మాసాలు వెతికినను దాని అంత దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీని వేసుకుని ఔరంగాబాదు నుండి ధూప్ గ్రామానికి వెళ్ళుచుండేవారు. సుమారు 1-9 మైళ్ళ నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చింది. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడగైన చొక్కా ధరించి ఉండెను. చంకలో సతకా పెట్టుకుని చిలుము తాగటానికి ప్రయత్నించుతుండెను. దారి వెంట వెళ్లే చాంద్ పాటిల్ని చూసి అతన్ని పిలిచి చిలుము తాగి కొంత తడవ విశ్రాంతి కొనమని జీని గురించి ప్రశ్నించను. అది తాను పోగొట్టుకున్న గుర్రందని చాంద్ పాటిల్ బదులు చెప్పను. ఆ దగ్గరలో ఉన్న కాలువ పక్కన వెతకమని ఫకీరు చెప్పారు. అతడు అచ్చటికి వెళ్లి గడ్డి మేయుచున్న గుర్రాన్ని చూసి నిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాదని, గొప్ప ఔలియ అంటే సిద్ధపురుషుడై ఉండవచ్చునని అనుకున్నారు. గుర్రాన్ని తీసుకుని ఫకీరు వద్దకు వచ్చింది. చిలుము తయారుగా ఉంది, కానీ చిలుము వెలిగించడానికి నిప్పు, గుడ్డను తడపడానికి నీరు కావలసి ఉండను. ఫకీరు చటకాను భూమిలోకి గుచ్చగా నిప్పు వచ్చింది. మరల అక్కడే చటకాతో నేలపై మోదగా నీరు వచ్చింది. ఫకీరు చాపీని అంటే గుడ్డముక్కను ఆ నీటితో తడిపి నిప్పుతో చిలుమును వెలిగించింది. అటుల సిద్ధమైన చిలుమును ఆ ఫకీరు తాను పీల్చి తరువాత చాంద్ పాటిల్కు అందించింది. ఇదంతా చూసి చాంద్ పాటిల్ ఆశ్చర్యచకితులయ్యను. ఫకీరును తన గృహానికి అతిథిగా రమ్మని చాంద్ పాటిల్ వేడును. ఆ మరుసటి దినమే ఫకీరు పాటిల్ ఇంటికి వెళ్లి అచ్చట కొంతకాలం ఉండిను. ఆ పాటిలు గ్రామానికి మునసపు. అతని భార్య యొక్క తమ్ముని కొడుకు పేర్ని సమీపించింది. పెళ్లి కూతురుది శిరిడి గ్రామం. అందుకే కావలసిన సన్నాహాలన్నీ చేసుకుని పాటీలు శిరిడి ప్రయాణమయ్యను. పెళ్లివారితో కలిసి ఫకీరు కూడా బయలుదేరారు. ఎలాంటి చిక్కులు లేకుండా వివాహం చక్కగా జరిగిపోయింది. పెళ్లివారు ధూప్ గ్రామానికి తిరిగి వెళ్లారు. కానీ ఫకీరు మాత్రం శిరిడిలో ఆగి అచ్చటనే స్థిరంగా నిలిచారు. ఫకీరుకు సాయినామం ఎలా వచ్చింది? పెళ్లివారు శిరిడి చేరగానే ఖండోబా మందిరానికి సమీపంలో ఉన్న భక్త మహాత్సాపతికారి పొలంలో ఉన్న మరిచెట్టు కింద బస చేశారు. ఖండోబా మందిరానికి తగిలికొని ఉన్న ఖాళీ జాగాలో బండ్లు విడిచారు. బళ్లలో ఉన్న వారో ఒకరి తర్వాత ఒకరు దిగుతున్నారు. ఫకీరు కూడా దిగింది. బండి దిగుతున్న యువ ఫకీరును చూసి భక్త మహాత్సాపతి, "రండి సాయి" అని స్వాగతించింది. తక్కినవారు కూడా ఆయన్ను సాయి అని పిలవడం ఆరంభించారు. అది మొదలు వారు శ్రీ సాయిబాబాగా ప్రఖ్యాతులయ్యారు. ఇతర యోగులతో సహవాసం. సాయిబాబా శిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకున్నారు. బాబా శిరిడీకి రాకపూర్వమే దేవీదాసు అనే యోగి శిరిడీలో 2 సంవత్సరాల నుండి నివసించుచుండెను. బాబా అతనితో సాంగత్యమునకు ఇష్టపడను. అతనితో కలిసి కొంతకాలం మారుతి మందిరంలోనూ చావడిలోనూ ఉన్నారు. కొంతకాలం ఒంటరిగా ఉన్నారు. అంతలో జానకీదాసు గోసావి అనే ఇంకొక యోగి అచ్చటకు వచ్చింది. బాబా అప్పుడప్పుడు ఈ యోగితో మాట్లాడుచుండేవారు, లేదా బాబా ఉండే చోటకు జానకీదాసు వెళ్లేవారు. అలాగే పునతాంబే నుండి ఒక వైశ్యయోగి శిరిడి వచ్చేవారు. ఆయన గృహస్థుడు, పేరు గంగాగీరు. ఒకనాడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు తెచ్చి పూల చెట్టుకు పోయిచుండట చూసి అతడు శిరిడి గ్రామస్తులతో ఇలా అన్నారు, "ఈ మణి ఇచ్చటుండుట చే శిరిడి పుణ్యక్షేత్రం అయింది. ఈయన ఈనాడు కుండలతో నీళ్లు మోస్తున్నారు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాదు. ఈ నేల నిజంగా పుణ్యం చేస్తుంది, కనుకనే సాయిబాబా అనే ఈ మణిని రాబట్టుకొనగలిగింది." ఏవలా గ్రామంలో ఉన్న మఠంలో ఆనందనాథుడు అనే యోగి పుంగవుడు ఉండేవారు. అతడు అక్కల్కోటకర్ మహారాజు గారి శిష్యుడు. అతడు ఒకనాడు శిరిడి గ్రామ నివాసులతో బాబాను చూడవచ్చును. అతడు సాయిబాబాను చూసి ఇలా అన్నారు, "ఈయన ఒక అమూల్యమైన రత్నం. సామాన్య మానవ వలె కనిపిస్తున్నప్పటికీ ఈయన మామూలు రాయి వంటి వారు కాదు. ఈయన ఒక అమూల్య వజ్రం. ముందు ముందు ఈ సంగతి మీకే తెలుస్తుంది." ఇలా అంటూ ఆనందనాథుడు తిరిగి ఏవలా వెళ్ళను. ఇది శ్రీ సాయిబాబా యవ్వనమున జరిగిన సంగతి. బాబా దుస్తులు వారి నిత్యకృత్యాలు. యవ్వనమందు బాబా తమ తల వెంట్రుకలను కత్తిరించుకొనక జుట్టు పెంచుకుండేవారు. పహిల్వాన్ వాళ్ళ దుస్తులు వేసుకునేవారు. సిరిడికి 3 మైళ్ళ దూరంలో ఉన్న రాహతాకు పోయినప్పుడు ఒకసారి బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకొచ్చి నేలను చదును చేసి వాటిని నాటి నీళ్లు పోయిచుండరు. అనుదినము వామన్ తాత్య అనే కుమ్మరి బాబాకు కాల్చని 2 పచ్చికుండలను ఇచ్చేవారు. బాబా స్వయంగా బావి నుండి నీళ్లు చేది ఆ నీటిని ఆ పచ్చికుండల్లోకి తోడి భుజముపై మోసుకొని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలం ఆ కుండలను వేప చెట్టు మొదట బోర్లించేవారు. కాల్చని వగుటచే అవి వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అయ్యేవి. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. సాయిబాబా కృషి వలన అచ్చట ఒక పూలతోట వెలిసింది. ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉంది. దానిని సమాధి మందిరం అంటారు. దాన్ని దర్శించుకునడం కొరకే అనేక మంది భక్తులు విశేషంగా వెళ్తున్నారు. వేప చెట్టు క్రిందనున్న పాదుకల వృత్తాంతం. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయికృష్ణజీ అలీ బాక్కర్. ఇతడు అక్కల్ కోటకర్ మహారాజు గారి చిత్రపటాన్ని పూజించేవాడు. అతడు ఒకనాడు షోలాపూర్ జిల్లాలోని అక్కల్ కోటకర్ గ్రామానికి వెళ్లి మహారాజు గారి పాదుకలు దర్శించి పూజించాలి అని అనుకున్నారు. అతడు అచ్చటికి పోకమునకి స్వప్నంలో ఆ మహారాజు గారి దర్శనమిచ్చి ఇలా అన్నారు, ప్రస్తుతము సిరిడి నా నివాస స్థలం, అచ్చటికి వెళ్లి నీ పూజ ఉనరింపు. అందుచే అక్కల్ కోట వెళ్లవలే తన నిర్ణయం మార్చుకుని భాయికృష్ణజీ సిరిడి చేరి బాబాను పూజించి అచ్చటిని 6 మాసాల ఆనందంతో గడిపింది. దీని జ్ఞాపకార్థము పాదుకలు చేయించి శ్రావణ మాసంలో ఒక శుభదినమున వేప చెట్టు కింద ప్రతిష్ట చేయించను. ఇది 1912 క్రీస్తుశకం 1912వ సంవత్సరంలో జరిగింది. దాదా కేల్కర్, ఉపాసనీ బాబా అనేవారు పూజను శాస్త్రోక్తంగా జరిపారు. దీక్షిత్ అనే బ్రాహ్మణుడు పాదుకల నిత్య పూజకు నియమింపబడ్డారు. దీన్ని పర్యవేక్షించే బాధ్యత భక్త సగుణమేయర్ నాయక్కు అప్పగించబడింది. ఈ కథ యొక్క పూర్తి వివరాలు. థానే వాస్తవ్యుడైన శ్రీ బీవీదేవు బాబాకు గొప్ప భక్తుడు. వీరు మామల్తగారుగా పదవీ విరమణ చేశారు. వేప చెట్టు కింద ప్రతిష్ఠింపబడిన పాదుకలకు సంబంధించిన వివరాలన్నీ సగుణమేయర్ నాయక్ మరియు గోవింద కమలాకర్ దీక్షితుల నుండి సేకరించి పాదుకల పూర్తి వృత్తాంతము శ్రీ సాయిలీలా మాసపత్రిక 2వ సంపుటము 1వ సంచిక 25వ పేజీలో ఈ రీతిగా ప్రచురించారు. 1912వ సంవత్సరంలో బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠారే అనే అతడు సిరిడికి వచ్చారు. వారితో పాటుగా అతని కాంపౌండరు మరియు అతని మిత్రుడైన భాయికృష్ణజీ అలీ బాక్కర్ అనే అతడు కూడా వెంటవచ్చారు. సిరిడీలో వారు సగుణమేయర్ నాయక్కు, జీకే దీక్షిత్కు సన్నిహితులయ్యారు. అనేక విషయాలు తమలో తాము చర్చించుకునేటప్పుడు సంభాషణవశాత్తు బాబా ప్రప్రథమున సిరిడీకి ప్రవేశించి వేప చెట్టు కింద తపస్సు చేసిన దాని జ్ఞాపకార్థము బాబా పాదుకలు ఆ వేప చెట్టు కింద ప్రతిష్ఠించాలని నిశ్చయించుకున్నారు. పాదుకలను రాతితో చెక్కించడానికి నిర్ణయించుకున్నారు. ఈ సంగతి డాక్టర్ రామారావు కొఠారేకి తెలిసినతో ఆయన చక్కని పాదుకలు చెక్కించదరని భాయికృష్ణజీ మిత్రుడైన కాంపౌండరు సలహా ఇచ్చారు. అందరూ కూడా ఈ సలహాకు సమ్మతించారు. అప్పటికి బొంబాయి తిరిగి వెళ్లిన డాక్టర్ గారికి ఈ విషయం తెలియపరిచారు. వారు వెంటనే మరల సిరిడి వచ్చి పాదుకల నమూనా రాయించారు. ఖండోబా మందిరం ఉన్న ఆ ఉపాసనీ మహారాజు గారి వద్దకు వెళ్లి తాము రాసిన పాదుకల నమూనాను చూపించారు. శ్రీ ఉపాసనీ గారు దానిలో కొన్ని మార్పులు చేసి పద్మము, శంఖము, చక్రము మొదలగునవి చేర్చి బాబా యోగశక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలిపే ఈ క్రింది శ్లోకాన్ని కూడా చెక్కించమన్నారు. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఉపాసని సలహాలను ఆమోదించి పాదుకలు బొంబాయిలో చేయించి కాంపౌండర్ ద్వారా పంపారు. శ్రావణ పౌర్ణమి నాడు స్థాపన చేయమని బాబా ఆజ్ఞాపించింది. ఆనాడు 11 గంటలకు జీకే దీక్షిత్ తన శిరస్సుపై పాదుకలు పెట్టుకుని ఖండోబా మందిరం నుండి ద్వారకామాయికి ఉత్సవంతో వచ్చారు. బాబా ఈ పాదుకలను స్పృశించి అవి భగవంతుని పాదుకలని చెప్పారు. వాటిని వేప చెట్టు మూలమున ప్రతిష్ఠించండి ఆదేశించారు. ఆ ముందు రోజు బొంబాయి నుండి పాస్తా సేట్ అనే పార్సీ భక్తుడు ఒకడు మనీ ఆర్డర్ ద్వారా 25 రూపాయలు బాబాకు పంపారు. బాబా పైకము పాదుకా ప్రతిష్ఠకు ఖర్చు నిమిత్తం ఇచ్చారు. మొత్తము 100 రూపాయలు ఖర్చయ్యాయి. అందులో 75 రూపాయలు చందాల ద్వారా వసూలు చేశారు. మొదటి 5 సంవత్సరంలో జీకే దీక్షిత్ ఈ పాదకులకు పూజ చేసిన తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాక్డే అనే బ్రాహ్మణుడు పూజ చేయించుండేవారు. మొదటి 5 సంవత్సరంలో నెలకు 2 రూపాయలు చొప్పున డాక్టర్ కొఠారే దీపక్ ఖర్చు నిమిత్తము పంపుచుండేవారు. పాదకుల చుట్టూ ఒక కంచె కూడా పంపిణి. ఈ కంచె పైకప్పు కోపర్గాం స్టేషన్ నుండి సిరిడి తచ్చి తేవడానికి 7 రూపాయల 80 పైసలు ఖర్చు సగనుమేయర్ నాయకు ఇచ్చింది. సగనుడు నైవేద్యంను దీపంను పెడుతున్నారు. మొట్టమొదట భాయ్ కృష్ణజీ అక్కల్కోటకర్ మహారాజ్ గారి భక్తుడు. 1912 వేప చెట్టు కింద పాదకులు స్థాపించినప్పుడు అక్కల్కోటకు వెళ్తూ మార్గమధ్యమున సిరిడి అందు చేరును. బాబా దర్శనం చేసిన తర్వాత అక్కల్కోట గ్రామానికి వెళ్లవలనని బాబా వద్దకు వెళ్లి అనుమతి ఇమ్మన్నారు. బాబా ఇలా అన్నారు, అక్కల్కోటలో ఏముంది, అక్కడికి ఎలా వెళ్తున్నావు, అక్కడుండే మహారాజ్ గారు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు, వారు నేనే. ఇది విని భాయ్ కృష్ణజీ అక్కల్కోట వెళ్ళటం మానుకున్నారు. పాదకుల స్థాపన తర్వాత అనేక పర్యాయాలు శిరిడి యాత్ర చేసింది. హేమాడ్ పంత్కు ఈ వివరాలు తెలిసి ఉండవు. తెలిసి ఉంటే సచరిత్రలో రాయుట మాని ఉండరు. మొహియుద్దీన్ తంబోలితో కుస్తీ జీవితంలో మార్పు. శిరిడి గ్రామంలో కుస్తీలు పట్టడం వాడుక. అచ్చట మొహియుద్దీన్ తాంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టేవాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టారు. అందులో బాబా ఓడిపోయింది. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తాను నివసించే రీతిని మార్చుకున్నారు. లంగోటి బిగించుకుని ఫకీరులు ధరించే పొడవాటి చొక్క అంటే కఫ్నీని తొడుక్కుని నెత్తిపైన గుడ్డ కట్టుకునేవారు. ఒక గోనె ముక్కపై కూర్చునేవారు. ఇంటి గుడ్డలతో సంతృష్టి చెందడివారు కాదు. రాజ్యభోగము కంటే దారిద్ర్యమే మేలని నుడివడేవారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగీరు కూడా కుస్తీలందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగింది. అదే సమయంలో దేహమును దమించి దేవుని సహవాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించింది. అప్పటి నుండి గంగాగీరు సంసారం విడిచింది. ఆత్మ సాక్షాత్కారం కొరకు పాటుపడింది. పుణతాంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠంను స్థాపించి తన శిష్యులతో నివసించుచుండేవారు. సాయిబాబా జనులతో కలిసిమెలిసి తిరిగేవారు కాదు. ఎవరితోనూ సమంతట తాము మాట్లాడేవారు కాదు. ఎవరైనా ఏదైనా అడిగినా ఆ అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చేవారు. దినములో ఎక్కువ భాగము వేప చెట్టు కింద, అప్పుడప్పుడు ఊరి అవతల ఉన్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నిడన కూర్చునేవారు. సాయంకాలము ఊరకనే కొంత దూరం నడిచేవారు. ఒక్కొక్కసారి నీంగాం వెళ్లేవారు. నీంగాంలో బాబాసాహెబ్ త్రయంబక్చి డేంగలే అనున్న అతని ఇంటికి తరచుగా వెళ్లేవారు. బాబాసాహెబ్ డేంగలే అందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహాలు చేసుకున్నా కూడా సంతానం కలగలేదు. బాబాసాహెబ్ డేంగలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపిన బాబా అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుండి బాబాను దర్శించుకోవడం కొరకు ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. వారి కీర్తి అంతటినూ వెలువడింది. అహ్మద్నగర్ వరకు వ్యాపించింది. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్ చిదంబర్ మొదలుగా గల అనేక మంది సిరిడీకి వచ్చి ప్రారంభించారు. దినమంతయు బాబాను భక్తులు చుట్టి ఉండేవారు. రాత్రులయందు బాబా పాడుబడిన పాత మసీదు యందు శయనించేవారు. పొగ పీల్చుకొను చిలింగొట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కఫనీ, తలగుడ్డ ఎల్లప్పుడూ ఆయన దగ్గర ఉంచుకునేవారు. తటక కూడా దగ్గర ఉంచుకునేవారు. ఇవి మాత్రమే అప్పటిలో ఆయనకుండే సామాన్లు. తలపై ఒక గుడ్డను చుట్టుకుని దాన్ని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడం చెవిపై నుంచి వెనకకు వేలాడేటట్లు వేసుకునేవారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా ఉంచుకునేవారు. చెప్పులను తొడుక్కునేవారు కాదు. దినమంతయు గోనగుడ్డెపైనే కూర్చునేవారు. లంగోటి కట్టుకునేవారు. చలిని కాచుకొనటానికి ధునికెదురుగా, అంటే మసీదు ఈశాన్య భాగంలో గల ధునికెదురుగా కొయ్యచేపట్టుపై తమ ఎడం చేతిని ఆనించి దక్షిణాభిముఖముగా కూర్చునేవారు. ఆ ధునిలో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదుల స్థలం మాత్రమే ఉండేది. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుకునేవారు. 1912 తదుపరి మసీదు కొన్ని మార్పులు చేయబడ్డాయి. పాత మసీదును మరామ్మతు చేసి నేలపైన నంగిశీరాలు దాపం చేశారు. బాబా ఈ మసీదుకు రాకపూర్వము తకియా అంటే రచ్చలో చాలా కాలం నివసించారు. బాబా తమ కాళ్లకు చిన్న గజ్జలు కట్టుకుని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు. నీళ్లను నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపములన్నా చాలా ఇష్టం. ఊరిలో నూనెను విక్రయించే షావుకారులను నూనె అడిగి తెచ్చుకుని మసీదు నుండి తను రాత్రంతా కూడా మసీదు యందు దీపాలు వెలిగించుచుండేవారు. కొన్నాళ్ళు ఇలా జరిగింది. ఒకనాడు నూనె ఇచ్చే దుకాణదారులందరూ కూడా కూడవలుక్కుని బాబాకు నూనె ఇవ్వకూడదని నిశ్చయించుకున్నారు. బాబా వారి దుకాణాలకు ఎప్పటి వలె వెళ్ళగా నూనె లేదు అన్నారు. బాబా కలత చెందక వట్టి వత్తలు మాత్రమే ప్రమిదలలో పెట్టి ఉండను. నూనె వ్యాపారాలు ఆసక్తితో ఇదంతా గమనిస్తున్నారు. అడుగున రెండు మూడు నూనె చుక్కలు మిగిలి ఉన్న తన రేకు డబ్బాలు నీటిని పోసి కలయబెట్టి ఆ నీటిని త్రాగివేశారు. ఈ విధంగా ఆ రేకు డబ్బాలోంచి నూనె అవశేషమును పావనం చేసిన పిమ్మట మరల డబ్బాతో నీరు తీసుకుని ఈ నీటిని ప్రమిదలలో నింపెను. దూరంగా నిలిచి పరీక్షిస్తున్న దుకాణదారులు విస్మయమందేటట్లు ప్రమిదలన్నీ కూడా తెల్లవారేదాకా చక్కగా వెలుగుచుండెను. ఇదంతా చూసి ఈ షావుకారులు పశ్చాత్తాపడ్డారు. బాబాను మన్నింపమని కోరుకున్నారు. బాబా వారిని క్షమించి ఇకపైన అయినను సత్యముని అంటిపెట్టుకుని ఉండండి అని హితవు చెప్పి పంపివేశారు. జౌహర్ అలీ అను కపట గురువు. పైన వివరించిన కుస్తీ జరిగిన 5 ఏళ్ల తర్వాత అహ్మద్ నగర్ నుండి జౌహర్ అలీ అనే ఫకీర్ ఒకడు శిష్యులతో రాహతా వచ్చాను. వీరభద్ర మందిరానికి సమీపంలో ఉన్న స్థలంలో దిగిన ఆ ఫకీరు బాగా చదువుకున్నవాడు. ఖురాన్ అంతయు వల్లించగలడు. మధుర భాషణుడు. ఈ ఊరిలో భక్తులు వచ్చి వారిని సన్మానిస్తూ గౌరవంతో చూసేవారు. వారి సహాయంతో వీరభద్ర మందిరానికి దగ్గరగా ఈద్గా అనే గోడను నిర్మించడానికి పూనుకున్నారు. ఈదుల్ ఫితర్ అను పండగ నాడు మహమ్మదీయులు నిలుచుకున్న ప్రార్థించు గోడయే ఈద్గా. ఈ విషయంలో వివాదం లేచి అది ఘర్షణలకు దారితీసింది. దానితో జౌహర్ అలీ రాహతా విడిచి సిరిడి చేరి బాబాతో మసీదులో ఉండసాగిన ప్రజలు వాని తీపి మాటలకు మూసపోయేది. అతడు బాబాను తన శిష్యుడని చెప్పాడు. బాబా అందులకు అడ్డు చెప్పక శిష్యుని వలనే మసలుకొనేవారు. తర్వాత గురు శిష్యులిద్దరూ రాహతాకు వెళ్లి అచ్చట నివసించుటకు నిశ్చయించుకున్నారు. గురువుకు శిష్యుని భక్తి ఆ భక్తి యొక్క శక్తి ఏమీ తెలియకుండా శిష్యునికి మాత్రం గురువు యొక్క లోపాలు బాగా తెలిసాను. అయినప్పటికీ బాబా ఆ కపట గురువుని ఎప్పుడూ అగౌరవింపక శిష్య ధర్మాన్ని శ్రద్ధగా నిర్వర్తించేవారు. అప్పుడప్పుడు వారిరువురు సిరిడీకి వచ్చి వెళ్లి చిండేవారు. కాని అధికంగా రాహతాలోనే నివసించేవారు. సిరిడీలో సాయి భక్తులకు బాబా ఆ విధంగా రాహతాలో ఉండిపోవడం ఎంతమాత్రం ఇష్టం లేకుండా అందుచే వారందరూ కలిసి సాయిబాబాను మరల సిరిడీకి పిలుచుకుని రావడానికి రాహతా వెళ్లారు. వారు రాహతాలో ఈద్గా వద్ద బాబాను ఒంటరిగా చూసి వారిని తిరిగి సిరిడీ తీసుకుని రావటానికి మేమంతా వచ్చాము అని చెప్పారు. జౌహర్ అలీ ముక్కోపి అని ఆయన తనను విడిచిపెట్టడని అందువలన వారు తమయందు ఆశ విడిచి ఫకీరు అక్కడికి వచ్చే లోపల సిరిడి వెళ్లిపోవాలని అదే తమకు మంచిదని బాబా వారికి సెలవిచ్చారు. వారు ఇంకా మాట్లాడకుండా జౌహర్ అలీ అక్కడికి వచ్చి బాబాను తీసుకుని వెళ్లటానికి ప్రయత్నిస్తున్న సిరిడి ప్రజలపై మండిపడింది. కొంత వాదోపవాదాలు జరిగిన పిమ్మట గురు శిష్యులిద్దరూ తిరిగి సిరిడి వెళ్లటానికి నిర్ణయించుకున్నారు. వారు సిరిడి చేరి అక్కడనే నివసించుకున్నారు. కొన్ని దినాల పిమ్మట దేవిదాసు ఆ కపట గురువును పరీక్షించి అతని బండారాన్ని బయట పెట్టింది. చాంద్ పాటిల్ పెళ్లి బృందంతో బాబా సిరిడి వచ్చేటప్పుడు 12 సంవత్సరాల ముందే 10-12 ఏళ్ల వయసులో దేవిదాసు సిరిడి చేరారు. వారు మారుతి దేవాలయంలో ఉండేవారు. దేవిదాసు చక్కని అంగసౌష్ఠవము తేజవంతములైన నేత్రములు కలిగి నిర్వ్యామోహితావతారములైన జ్ఞాని వలె కనిపించుచుండేవారు. సాత్యా పాటీలు కాశీనాక్షింపి మొదలుగా గల అనేక మంది దేవిదాసును తమ గురువుగా భావించేది. వారు జౌహర్ అలీని దేవిదాసు వద్దకు తీసుకొచ్చారు. వారి మధ్య జరిగిన వాదములలో జౌహర్ అలీ చిట్టు చిట్టుగా ఓడిపోయి సిరిడి నుండి పలాయనం చిత్తగించను. ఆ తర్వాత అతడు వైజాపూరులో ఉండి చాలా ఏళ్ల తర్వాత సిరిడి తిరిగి వచ్చి పాదాలపై పడింది. తాను గురువు సాయిబాబా శిష్యుడు అనే భ్రమ తన మనస్సు నుండి తొలగిపోయింది. తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడింది. సాయిబాబా వాటిని యథారీతి గౌరవంగా చూసింది. ఈ విధముగా శిష్యుడు గురువును ఎలా సేవించాలో బాబా అలా మన అందరికీ కూడా చెప్పారు. ఎలా అయితే అహంకార మమకారాలను విడిచి గురు శుశ్రూష చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందాలో అలా బాబా ఆచరణాత్మకంగా నిరూపించారు. ఈ కథ భక్త మహాల్సాపత్ చెప్పిన వివరంలో వివరముల ఆధారముగా రాయబడింది. ఐదవ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.